సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో 13వ అధ్యాయం చర్చించుకోబోతున్నాము. సో ఈ అధ్యాయంలో 26 శ్లోకాలు ఉన్నాయి. సో ఈ అధ్యాయంలో జడభరతుడు రాజా రఘుగుణకి ఇంకా ఎన్నో విషయాలు చెప్తారు, నేర్పిస్తారు. సో మనం మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం మొదటి శ్లోకం నుంచి. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమావూం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే ఫలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయితే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి శ్లోకం. బ్రాహ్మణ ఉవాచ దురత్యయే ధ్వన్యజయా నివేశితో రజస్తమః సత్వ విభక్త కర్మదృక్ స ఏష సార్థోర్త పరః పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి. సో జడభరతుడు ఎవరైతే సంపూర్ణమైన బ్రహ్మన్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి, ఆయన ఇప్పుడు ఇలా అంటున్నాడు. ఏమంటారంటే, ఓ రఘుగణ ఒక జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది, భ్రమణ చేస్తూ ఉంటుంది. ఇక్కడ భ్రమణం చేయడం కూడా చాలా కఠినమైంది. ఈ భ్రమణ చేస్తూ చేస్తూ మళ్ళీ మళ్ళీ జన్మామృత్యు దీన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ 3 గుణాల చేత బందీ అయిపోయి సత్వరజతమో గుణాల ద్వారా ఈ జీవాత్మ ఆ ఫలాలు కర్మలు చేసుకుంటూ దాని ప్రకారం బందీ అయి ఆ ఫలాల్ని అనుభవిస్తూ ఆ మాయలోనే పడి ఉంటుంది. ఒక్కొక్కసారి ఫలాలు పుణ్యఫలాలు కావచ్చు, పాప ఫలాలు కావచ్చు, మిక్స్ ఫలాలు కూడా కావచ్చు. ఈ విధంగా ఆ జీవాత్మ ధర్మార్థ కామ మోక్ష, అంటే ఈ మోక్ష అనేది ముఖ్యంగా బ్రహ్మంలో విలీనమైపోయే నిరాకారవాదం వారి కోరుకునే మోక్షం, ఇవి కోరుకుంటుంది. సో ఈ విధంగా ఈ జీవాత్మ దినము రాత్రి బాగా కష్టపడుతుంది. ఎలా అంటే, ఒక వ్యాపారవేత్త ఎప్పుడైతే ఒక్కొక్కసారి అడవిలో వెళ్తారో కొన్ని వస్తువుల్ని సేకరించుకొని తర్వాత ఆ వస్తువుల్ని అడవిలోంచి సేకరించి తర్వాత ఎక్కువ లాభానికి అమ్ముకోవడానికి. కానీ ఈ విధంగా ప్రవేశించిన ఈ యొక్క జీవాత్మ ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో అసలైన ఆనందాన్ని ఎప్పుడు అనుభవించలేదు. సో ఇక్కడ అడవిలో ప్రయాణం అని టైటిల్ పెట్టాను నేను. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ అడవిని భౌతిక ప్రపంచంతో పోలుస్తున్నారు. ఇది ఒక ఉపమానం, ఒక ఉదాహరణ, ఉపమానం. సో ఇందులో ఈ వ్యాపారవేత్తను జీవాత్మతో ఇక్కడ పోల్చి మనం చర్చించుకుంటాం అన్నమాట. సో జీవాత్మ ఎలా ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది, తర్వాత ఎలా భ్రమణ చేస్తూ ఎలా కష్ట సుఖాలను అనుభవిస్తుంది, అలాగే ఒక వ్యక్తి ఎలాగైతే వ్యాపారవేత్త ఏదో లాభాలను ఆశించి ఇక్కడ నేను ఏవో వస్తువులు నాకు దొరుకుతాయి తద్వారా నేను తర్వాత ఎన్నో లాభాలని పొందొచ్చు అనే ఆశతో ఎలాగైతే ఒక వ్యాపారవేత్త ప్రవేశిస్తాడు ఒక అడవిలోకి, అలాగే జీవాత్మ కూడా ఈ భౌతిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. సో తర్వాత ఏం జరిగిందని చూద్దాం.
యస్యామిమేషన్నరదేవదస్య వః సార్థం విలుంపంతి కునాయకం బలాత్ గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిష్యయ తోరణం వృక.
ఓ రాజా రఘుగుణ, ఈ యొక్క అడవి ఏదైతే భౌతిక ప్రపంచాన్ని ప్రతినిధిస్తుందో ఈ ఉదాహరణలో, ఇందులో ఈ యొక్క అడవి అనే భౌతిక ప్రపంచంలో ఆరు చాలా శక్తివంతమైన దస్యహ అంటే డాకు అంటే బందిపోట్లు, దొంగలు. సో దోచుకునే వాళ్ళు ఆరు శక్తివంతమైన వాళ్ళు ఉన్నారంట. ఎప్పుడైతే బద్ధ జీవాత్మ ఈ యొక్క అడవిలోకి ప్రవేశిస్తుంది ఏదో లాభం నేను పొందుతాను అని, సో అప్పుడు ఈ ఆరు ఎవరైతే దొంగలు ఉన్నారో వీరు ఆ ఆత్మని తప్పుదారిని పట్టిస్తారంట. ఈ విధంగా ఆ బద్ధ జీవాత్మ వ్యాపారవేత్త అతనికి తెలీదు ఎలా తన యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలో. సో ఈ దొంగలు ఆ ధనాన్ని అంతా కూడా ఆ వ్యాపారవేత్త నుంచి దోచుకుంటారు. ఎలా అంటే ఎలాగైతే పులులు, నక్కలు, ఇంకా అటువంటి క్రూర మృగాలు అడవిలో ఎప్పుడు దొరికితే ఛాన్స్ అప్పుడు మేకనో జింకనో ఆహారంగా చేసుకుంటూ ఆక్రమణ చేసి, ఎప్పుడైతే అది రక్షించేవాడు ఎవరు లేకపోతే ఆ జింకనో మేకనో, అదేవిధంగా అలాగే భార్య పిల్లలు కూడా ఈ వ్యాపారవేత్త హృదయంలో ప్రవేశించి ఎన్నో విధాలుగా ఆయన దోచుకుంటారంట. సో ఇప్పుడు ఇక్కడ నేను తాత్పర్యం చెప్తాను, కానీ తాత్పర్యం మొదలుపెట్టే ముందు అసలు ఏం చర్చించుకోబోతున్నాం, ఇక్కడ అడవిలో ప్రయాణం అంటే ఏందో చూద్దామంట. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇది శ్రీమద్ భాగవతం. సో ఈ శ్రీమద్ భాగవతంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అధ్యాయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, డోసు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అధ్యాయం ఇంకా వచ్చే అధ్యాయం ఈ రెండు అధ్యాయాల్లో డోసు చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మీరు కొత్త వాళ్ళైతే భక్తి మార్గంలో భయపడిపోవచ్చు. సో అందుకనే కొంచెం జాగ్రత్త, మీకు భయం వేస్తే వదిలేసేయండి క్లాసు, ఇది ఇంకా వచ్చే రెండు క్లాసులు. ఎందుకంటే ఇందులో ఇంకా వచ్చే రెండు క్లాసెస్ అంటే ఇంకా నెక్స్ట్ అధ్యాయంలో కూడా ముఖ్యంగా ఈ భౌతిక జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని బాగా ఖండిస్తారు. గృహమేది జీవితాన్ని బాగా ఖండిస్తారు, ఇంద్రియ తృప్తితో నిండిన జీవితాన్ని బాగా ఖండిస్తారు. ఒక్కొక్కసారి మీరు తట్టుకోలేరు, అలా ఉదాహరణలు ఇస్తారు, అలా విశ్లేషణ ఇక్కడ ఉంటుంది. ఇదే జడభరతుడు రఘునకు చెప్తారు, మీకు అరే ఇంతగా ఖండిస్తున్నారు ఏంటి అని కూడా అనిపించవచ్చు మీకు. సో ఇక్కడ ఒక రఘుగుణ ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఇక్కడ జడభరతుడు రఘుగుణకి భౌతిక జీవితాన్ని ఖండిస్తూ ఆ విషయాన్ని ఒక ఉదాహరణ, ఒక ఉపమానంతో చెప్తున్నారన్నమాట. ఒక వ్యాపారవేత్త అడవిలోకి ప్రవేశించి ఆయన ఏదో లాభాలు ఆశించి ఎంతో కష్టపడుతుంటే కొంతమంది వచ్చి దోచుకుంటారు. వాళ్ళు ఎవరు అనేది మనం చూద్దామంట. సో ఈ ఉపమానం ద్వారా మనం భౌతిక జీవితంలో ఒక వ్యక్తి ఎలా కష్టాలు అనుభవిస్తున్నాడు, అసలు ఈ భౌతిక జీవితంలో అసలు సుఖమే లేదు, ఈ భౌతిక ప్రపంచంలో అసలు సుఖమే లేదు, ఈ సంసారిక జీవితంలో అసలు సుఖమే లేదు భౌతిక సంసారంలో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా విశ్లేషించి చెప్తారన్నమాట. అందుకనే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట డోసు. చెప్పాలంటే మొత్తం భాగవతంలో ఇది ఒక వన్ ఆఫ్ ది ఎపిసోడ్ అన్నమాట, ఫారెస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎంజాయ్మెంట్ అని. ఇది ఒక అడవి, మీకు ఈ యొక్క భౌతిక ప్రపంచంతో పోల్చి చెప్తారు. ఈ అడవిలో మనం ఎన్నో మనకు దొరుకుతాయని ఆశించి మనం వెళ్తాం, వ్యాపారవేత్త వెళ్తాడు, అలాగే ఒక జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రవేశిస్తుంది. కానీ అసలు ఆనందం సుఖం లేదు ఇక్కడ, ఓన్లీ దుఃఖాలే దుఃఖాలు అనుభవిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోయి ఎలా పడి ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తారు. సో అందుకే కొన్ని కొన్ని విషయాలు మీకు చాలా టూ మచ్గా అనిపించవచ్చు, దానికి నేనేం చేయలేను, భాగవతం ఇది. అందుకనే భాగవతం అనేది ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారు, ఏమాత్రం అనర్థాలు లేని వ్యక్తులు, ఎవరైతే ముక్త జీవాత్మలు, భగవంతుడు శుద్ధ భక్తులు, వాళ్ళు ఏంటంటే భాగవతాన్ని ఈ రసాన్ని ఆస్వాదిస్తారు. వాళ్ళకి ఇది అమృతంలా ఉంటుందన్నమాట టేస్ట్. అసలు ఈ భాగవతం యొక్క రసాన్ని ఆస్వాదించగలరు. కానీ ఇప్పుడు ఎవరైతే బద్ధవస్థలో ఉన్నారో, సో మనలాగా ఇంకా బద్ధ జీవాత్మలు బద్ధవస్థలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇది ఔషధం, ఔషధంలా పనిచేస్తుంది అన్నమాట. సో ఔషధం అప్పుడప్పుడు చేదుగా కూడా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఔషధం కూడా తీయగా ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు ఔషధం చేదుగా కూడా ఉండొచ్చు. సో మన బద్ధ జీవాత్మలకి ఇప్పుడు ఈ అధ్యాయం వచ్చే అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు ముఖ్యంగా బాగా చేదుగా ఉంటాయి. కానీ ఒకవేళ ఇది ఇంటే మనకి ఔషధం తీసుకుంటే మన రోగం ఎలా నయమవుతుందో, అలాగే ఈ భాగవతం అనే గ్రంథాన్ని మనం స్వీకరిస్తే అది మన భవ రోగాన్ని నివారిస్తుంది అన్నమాట. సో అందుకే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ అడవిలో ఇక్కడ బందిపోట్లు లేకపోతే దొంగలు దోచుకునే వాళ్ళతో పోల్చారు కదా, ఇక్కడ ఇంకా అలాంటి నక్కలు పులులు అని చెప్పారు కదా, ఇవన్నీ ఎవరు అంటే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తాత్పర్యంలో చెప్తున్నారు. ఈ విషయాలు అనువాదంలో లేవు. అదేంటి ప్రభుపాదుల వారు ఆలయందుకు రాస్తున్నారు అంటే ఇది నెక్స్ట్ అధ్యాయంలో మళ్ళీ వస్తుంది. యాక్చువల్లీ ఇదే అధ్యాయంలో, ఈ అధ్యాయంలో మొత్తం కొంచెం ఇండైరెక్ట్గా ఉపమానం రూపంలో రఘుగుణ రాజుకి జడభరతుడు చెప్తాడు, రఘుగుణ రాజు అర్థం చేసుకుంటాడు. దాని తర్వాత మనం నెక్స్ట్ అధ్యాయంలో చూస్తాము, ఎందుకంటే ఈ అధ్యాయానికి వచ్చే అధ్యాయానికి లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, అందుకే చెప్తున్నాను. ఈ అధ్యాయంలో ఏం చెప్పారు అదే విషయాన్ని బాగా అర్థమయ్యే విధంగా ఒక సామాన్యుడికి నెక్స్ట్ అధ్యాయంలో చెప్తారు. ఈ విషయాన్ని అర్థం కాలేదనేసి నార్మల్ వ్యక్తి అర్థం చేసుకోలేడని పరీక్షిత మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగితే సుఖదేవ గోస్వామి మళ్ళీ విషయాలు ఏవైతే జడభరతుడు ఇక్కడ చెప్పాడో రాజా రఘుగుణకి దాన్ని బాగా విస్తరించి బాగా అర్థమయ్యే విధంగా స్పష్టంగా ఇంకా క్లియర్గా చెప్తాడనమాట. సో అందుకనే ఇక్కడ మామూలుగా ఓన్లీ అనువాదం చదువుకుంటూ వెళ్ళిపోతే అదొకంత పజిల్ లాగా ఉంటుంది మీకు. ఏంది అడవి అంటారు, ప్రయాణం అంటారు, దోచుకుంటారంట, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, అర్థం కాదు మీకు సరిగ్గా. అందుకనే ఇక్కడే తాత్పర్యంలో మనకు ప్రభుపాల వారు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. సో అందుకే మీకు ఇక్కడ ముందే స్పష్టం చేస్తున్నాను. సో ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కొంచెం రిపిటేషన్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అందుకే నేను మరీ ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఇందులో ఇచ్చిన పాయింట్స్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. సో ఇక్కడ జాకల్స్ అంటే నక్కల్ని ఒక భార్య పిల్లలతో పోల్చి చెప్పారు. ఇంకో విషయం మీకు స్పష్టం చేస్తాను, ఇక్కడ మనం చర్చించుకునేది ఒక బద్ధ జీవాత్మ అంటే ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో, భక్తి చేసుకొని గృహమేది ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో భగవంతుడికి, అభక్తులు కర్మి ఎవరైతే మూడు గుణాల బద్ధి అయి కర్మకాండ లేకపోతే కర్మ భౌతిక కర్మలు చేసుకుంటూ భౌతిక జీవితం ఇంద్రియతృప్తి కోసమే జీవించే గృహమేది అలాంటి భౌతికవాదుల యొక్క కథ చెప్తున్నారు ఇక్కడ. వ్యక్తి బద్ధజీవి యొక్క వ్యక్తి యొక్క విషయం గురించి ఇక్కడ ఆలోచన జరుగుతుంది. ఓకేనా, సో మనకి ఇది మీరు చూడొచ్చు కూడా సాధారణంగా, కానీ ఇది భక్తుల్ని ఉద్దేశించి కాదు, ఇది భౌతికవాదుల్ని ఉద్దేశించి. సో ఇక్కడ నక్కల్ని ఎవరితో పోలుస్తున్నారంటే భార్యాపిల్లలతో. ఎందుకు అంటే రాత్రిపూట నక్కలు గట్టిగా అరుస్తాయి, కూస్తూ ఉంటాయి. అలాగే భార్య పిల్లలు కూడా అరుస్తూ ఉంటారు నక్కల్లాగా. నాకు ఇది కావాలి అది కావాలి అనేసి తండ్రిని అడుగుతూ ఉంటారు పిల్లలు, లేకపోతే భార్య భర్తను అడుగుతూ ఉంటుంది, ఇది నాకు ఇప్పుడు తెచ్చిపెట్టు, నాకు అది ఇప్పుడు కొనిపెట్టు. సో ఆ విధంగా భర్తని దోచుకుంటారు అన్నమాట, లేకపోతే తండ్రిని దోచుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే తెలియదో విషయం ఏంటో, నతే విదస్వార్థ గతిం హి విష్ణు, అసలు భగవంతుడు విష్ణుని సంతృప్తి పరచాలి అనే విషయం తెలియని వాళ్ళు, ఇంకా వాళ్ళు ఇలా వాళ్ళ ఇంద్రియాలని సంతృప్తి పరచుకోవడానికి, మనస్సును సంతృప్తి పరచుకోవడానికి ఇలా దానికోసం కావాల్సింది ఏంటి, ధనం. ఏం కొనుక్కోవాలన్నా ధనం కావాలి, అందుకనే దాని వెనకాల పడతారు అందరూ, ధనం కోసం అలా ఇంద్రియాలని భోగించుకోవడం కోసం ఇదే జీవిత లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఎవరికి కూడా భగవంతుడికి సేవ చేసుకోవడమే అసలైన జీవిత ఉద్దేశం, ఇంకా ఈ ధనమంతా కూడా ఇలా భగవంతుడి సేవకి వినియోగించాలి అనే విషయాన్ని మర్చిపోతారు. ఇంకా ఇలాంటి ధనాన్ని అంతా కూడా ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, క్లబ్బుల్లో, వేశ్యగృహాల్లో, లేకపోతే మదిరపానం అంటే లిక్కర్ షాపుల్లో, మద్యపానం చేసే షాపుల్లో, లేకపోతే కషాయకానాల్లో, ఇక్కడంతా డబ్బుల్ని వెచ్చిస్తూ ఉంటారు. మీరు అనొచ్చు నేను కషాయకానానికి వెళ్ళనే, నేను లిక్కర్ షాప్ కూడా వెళ్ళను. మీరు లిక్కర్ షాప్ వెళ్ళకపోవచ్చు, మీరు వెళ్తుండొచ్చు హోటల్కి, అక్కడ హోటల్లో వెళ్ళి మీరు మాంసం తిన్నా కానీ ఒకటే, కషాయకానంలో డబ్బులు ఖర్చు పెట్టినట్టే, అవునా. సో ఇవాళ రేపు అంటే కషాయకానాలు అంటే ఇట్లా మంచి మంచి పేరుతో ఉంటాయి అనమాట, మ్యాక్డొనాల్డ్, కింగ్, అదేంటి, కేఎఫ్సి, ఇలా చాలా చాలా మంచి అందమైన పేర్లతో ఉంటాయి అనమాట. ఏసీ రూమ్లు మంచి మంచిగా చూడడానికి కూడా బాగుంటాయి, కానీ ఇవన్నీ కషాయకానాలు జస్ట్ ఈ రూపంలో వస్తున్నాయి మీకు. మందు తాగే ప్రదేశాలు కూడా చాలా అందంగా ఉండొచ్చు. సో వాళ్ళు మందు తాగే వాళ్ళు కూడా సూటు బూట్ వేసుకొని మందు తాగొచ్చు, కానీ చేసే పని అదే కదా. సో ఈ మాంసం తినడం, మందు తాగడం, దీనికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేశ్యగృహాలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి జీవిత లక్ష్యం తెలియదు కాబట్టి. ప్రభూత విరుత్రిణ గుల్మగహ్వరే కతోరదం శైర్మశకేరుపద్రుత క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిత్ క్వచిచ్చాశురయోల్ముఖ గృహం. సో ఈ యొక్క అడవిలో ఇంకా చాలా ఘనమైన లత, గడ్డి, చెట్లు ఉన్నాయంట. సో ఇక్కడ ఇలాంటి చోట్లో ఎన్నో రకాల మాస్కిటోస్ అంటే మన దోమలు కరుస్తాయంట వాళ్ళని. ఈ దోమల్ని అసూయపూరితమైన అసూయతో ఉండే వ్యక్తులతో పోల్చి చెప్తున్నారు. అప్పుడప్పుడు ఈ వ్యక్తి ఈ యొక్క అడవిలో ఒక మంచి పెద్ద భవనాన్ని, రాజమహల్ని ఊహించుకుంటాడంట. అలాంటివి ఒక్కొక్కసారి భూతాన్ని దయ్యాన్ని చూసి భయపడిపోతాడంట. అప్పుడప్పుడు ఇవన్నీ ఆకాశంలో తోకచుక్కలాగా అనిపిస్తాయంట. సో ఈ విధంగా మెటియోర్. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, వ్యక్తి ఏంటంటే ఇప్పుడు భౌతిక ప్రపంచంలో తను జీవించాలి, రోజు ఆహారం తినాలి, జీవించడానికి డబ్బు కావాలి, సో దానికోసం పనిచేయాలి. సో ఎక్కడెక్కడ అతను జాబ్ చేస్తాడు, నౌకరీ చేస్తాడు, లేకపోతే ఎక్కడెక్కడ బిజినెస్ చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, ఏదో ఒక పని చేస్తాడు. సో జీవితం గడపడానికి, జీవించి ఉండడానికి ఏదో ఒక పని చేయాలి. సో ఆ పని చేసేటప్పుడు అక్కడ ఎంతోమంది వ్యక్తులతో మాట్లాడాల్సి వస్తుంది, డీల్ చేయాల్సి వస్తుంది, కలవాల్సి వస్తుంది రకరకాలుగా. కానీ వాళ్ళందరూ కూడా మంచి వ్యక్తులు కాకపోవచ్చు, వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు చేసే పనులు, లేకపోతే వాళ్ళు అనే మాటల ద్వారా అవి ఎలా ఉంటాయంటే దోమలు కుట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ అంతగా రుచికరంగా ఉండవు, అంటే ఆహ్లాదకరంగా ఉండవు, బాధను కలిగించవచ్చు. సో అలాంటి బాధల్లో కూడా వ్యక్తి ఏంటంటే ఊహించుకుంటూ ఉంటాడు, నేను మంచి పెద్ద బంగ్లా కట్టుకొని ఆ పెద్ద బంగ్లాలో హాయిగా ఉంటాను అని బాగా కష్టపడుతూ ఉంటాడు. సో అందుకని ఇక్కడ ఊహించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇది అప్పుడప్పుడు ఇక్కడ ఫ్లీటింగ్ ఫీల్డ్ విచ్ అపియర్స్ లైక్ ఎ మెటీరియల్ ఇన్ ద స్కై అని రాశారు. అప్పుడప్పుడు ఇలాంటి ఆకాశంలో తోకచుక్క లాంటివి లేకపోతే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ఇక్కడ బంగారంతో పోల్చి చెప్పారన్నమాట. అంటే బేసికల్ ఏంటంటే ధనము కానీ బంగారం కానీ దీని పట్ల ఆసక్తులు అయిపోయే వ్యక్తి, ఓ ఇది నాకు దొరుకుతుంది, ఇది నాకు కావాలి, దీని ద్వారా నాకు ఎంతో లాభం వస్తుంది అనేసి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ వీటిని ధనాన్ని బంగారాన్ని ఇక్కడ గోస్ట్స్ అంటే భూత ప్రేతాలతో పోలుస్తున్నారన్నమాట, ఈ ధనాన్ని కానీ బంగారాన్ని కానీ. ఎందుకంటే అవి అలా ఆశ చూపిస్తాయి కానీ అసలైతే ఆనందాన్ని ఇవ్వలేవు.
నివాసతోయ ద్రవినాత్మ బుద్ధిస్ తతస్తతో ధావతి భూ అతవ్యం క్వచిచ్చవ్యత్యోదితపంసుదుమ్ర దిశో న జానాతి రజస్వలాక్ష.
ఓ రాజా, ఈ యొక్క వ్యాపారవేత్త ఎవరైతే వెళ్తున్నారో అడవిలో, అంటే ఈ భౌతిక ప్రపంచం అనే అడవిలో, అతని బుద్ధి అంతా కూడా ఇల్లు, ధనము, ఇంకా బంధువులు, ఇంకా రకరకాల విషయాల్లో నిమగ్నమైపోయి అలా పరిగెడుతూ ఉంటాడు విజయం సాధించడానికి భౌతికంగా. ఒక్కొక్కసారి ఆయన కళ్ళులో ఈ యొక్క గాలి యొక్క దుమ్ముతో నిండిపోతుంది కళ్ళు. అప్పుడు అతనికి అర్థం కాదు, అంటే ఏంటంటే కళ్ళల్లో దుమ్ము పడిపోవడం అంటే అతనికి కామంతో నిండిపోతాయి కళ్ళు. తద్వారా అతను తన యొక్క భార్య యొక్క సౌందర్యం పట్ల ఎంతగా ఆకట్టుకుంటాడంటే ఆకట్టుపోతాడంటే, ముఖ్యంగా ఆమె పీరియడ్ సమయంలో, సో అతని కళ్ళంతా కూడా అంధకారంలో వెళ్ళిపోతాయి. ఇంకా అతను ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాన్నే మర్చిపోతాడు.
ఎన్మైతునాది గృహమేది సుఖం హితుచ్చం.
సో ఇక్కడ గృహమేది జీవితంలో, భౌతిక జీవితంలో, సాంసారిక జీవితంలో ముఖ్యమైన ఆకర్షణ ఏంటంటే మైథునం. అది ఒక వ్యక్తి తన భార్య ద్వారా చేస్తాడు. అందుకనే ఆ భార్య ఆ వ్యక్తి యొక్క ముఖ్యమైన ఆకర్షణ. సో ఆ భార్యతో మైథునం చేయడం కోసం అనేసి ఆ వ్యక్తి ఎంతో శ్రమిస్తూ ఉంటాడు, పరిశ్రమిస్తూ ఉంటాడు పొద్దున రాత్రి. సో ఎందుకంటే ఆయనకు దొరికే సుఖం అదొక్కటే, మైథున సుఖం. సో అందుకనే వ్యక్తి బాగా కష్టపడతాడు. ఎందుకంటే ఈ సుఖం లేకపోతే వ్యక్తి కష్టపడు, ఇదన్నమాట విషయం. ఇది అందరికీ, సంసారం చేసే వాళ్ళందరికీ సీక్రెట్ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్ అవునా. సో అందుకనే ఇక్కడ అలాంటి భార్యను ఇక్కడ వర్ల్ విండ్ అంటే ఒక తుఫాన్ గాలి దాంతో పోలుస్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఆ వ్యక్తి ఏంటంటే, మామూలుగా ఎవరైతే వైదిక నియమాలు నిబంధనలు పాటిస్తున్నారో వాళ్ళు మాసానికి ఒకసారే పీరియడ్స్ అయిపోయిన తర్వాతనే మైథునంలో పాల్గొనాలి స్త్రీతో, భార్యతో. సో అందుకనే ఓ వ్యక్తి అలాంటి సమయంలో ఆయన కామంతో నిండిపోతాయి కళ్ళు. సో అతనికి అప్పుడు ఇంకా ఏమీ అర్థం కాదు ఏం చేయాలనేది. కానీ అతను తెలుసుకోవాలి అంత నాలుగు దిక్కులు దేవతలు అందరూ కూడా వారిని ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తున్నారు, హృదయంలో పరమాత్మ కూడా మిమ్మల్ని చూస్తున్నాడు మీరేం చేస్తున్నారు అనే విషయాన్ని. సో తద్వారా మీరు చేసుకునే కార్యాలు కర్మల ద్వారా మీకు నెక్స్ట్ వచ్చే శరీరం లభిస్తుంది. సో దైవం అనేది చూస్తుందన్నమాట. కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి అవన్నీ ఏం తెలీదు, అతను తన కర్మ కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
అదృశ్య జిల్లి స్వనకర్ణ శూల ఉలూక వాగ్భిర్వ్యతితాంతరాత్మ అపుణ్యవృక్షాన్ శ్రయతే క్షుదార్దితో మరీచితోయన్యభిధావతి క్వచిత్.
సో ఈ విధంగా ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక ప్రపంచం అనే అడవిలో భ్రమణ చేస్తూ చేస్తూ ఒక్కొక్కసారి అతనికి కనిపించదు కానీ వినిపిస్తుంది శబ్దం. క్రికెట్ అనే ఒక రకమైన పురుగులు అన్నమాట, అవి బాగా శబ్దం చేస్తాయి, సౌండ్ బాగా వస్తుంది కానీ కనిపించవు, అంటే కనిపించవంటే అక్కడ ఎక్కడో ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి, గడ్డిలో కూడా మిక్స్ అయి ఉంటాయి, మీరు అవి చూడగానే కనిపించవు కానీ అటు సౌండ్ మాత్రం బాగా వినిపిస్తుంది. అది ఒక్కొక్కసారి బాగా వినడానికి అంతగా బాగుండదు, ఇరిటేషన్ డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఈ విధంగా అప్పుడప్పుడు మీకు ఇలాంటి బాధలు కూడా, అంటే వ్యక్తికి అలాంటి బాధలు కలుగుతాయి. ఒక్కొక్కసారి ఔల్ అంటే గుడ్ల గూబల యొక్క శబ్దాల ద్వారా కూడా ఒక వ్యక్తి యొక్క హృదయం కంపించిపోతుందంట. అవేంటంటే బేసికల్లీ శత్రువులు చేసే కఠోరమైన వాక్యాలు. సో ఇలాంటి బాధలతో కష్టాలతో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అతను ఒక్కొక్క చెట్టుని ఆశ్రయిస్తాడు, కానీ ఆ చెట్టులో పువ్వులు లేవు, పళ్ళు లేవు, ఏం లేవు అన్నమాట. సో అలాంటి చెట్టును అతను బాగా ఆకలితో ఉండి ఆశ్రయిస్తే ఏమి దొరక్క ఇంకా బాధ పెరిగిపోతుంది, కష్టం పెరిగిపోతుందంట వ్యక్తికి. అలా దాహం వేస్తుందనేసి అతను ఒక మిరాజ్, మిరాజ్ అంటే అక్కడ నీరు ఉన్నట్టే కనిపిస్తుంది, అలా ఉందనుకొని పరిగెట్టుకొని వెళ్తే అక్కడ చూస్తే నీరు ఉండదు అనమాట, ఇసుక మట్టి మాత్రం ఉంటుంది, దూరం నుంచి మాత్రం నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. సో దాన్ని తెలుగులో ఏమంటారు గుర్తుకు రావట్లేదు, సో ఇంగ్లీష్లో మిరాజ్ అంటారు. సో బేసికలీ భాగవతంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తాత్పర్యంలో ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, అందుకనే ఈ భాగవతం అనేది పరమో నిర్మత్సరాణం సదా నిర్మత్సర అంటే ఏమాత్రం మాత్సర్య భావన లేనివారు, ఏమాత్రం ఎన్వి అసూయ అనేది లేనివారు ఈ యొక్క భాగవతాన్ని భగవంతుడి పట్ల వేరే జీవాత్మల పట్ల అటువంటి వ్యక్తి ఈ భాగవతాన్ని యాక్చువల్లీ రసాన్ని ఆస్వాదించగలడు. కానీ ఇప్పుడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎండ మావి, థ్యాంక్ యూ విజయలక్ష్మి మాతాజీ, సో ఎండ మావి అంటారు మిరాజ్ని. సో ఎండ మావి దగ్గరికి వెళ్తాడు నీళ్లు దాహం వేస్తుందని, కానీ అక్కడేముండదు నీళ్లు. సో ఆ విధంగా ఇంకా బాధ పెరిగిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ భౌతిక ప్రపంచంలో చాలామంది ఇలా అసూయతో కూడుకొని ఉంటారు, మీ పట్ల మిమ్మల్ని చూసి వాళ్ళు సహించలేరు, మీ ప్రోగ్రెస్ కానీ మీ సక్సెస్ మీ విజయం కానీ మీ ఆనందాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేరు అన్నమాట. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం అబ్బా వీడు ఎంత ఆనందంగా ఉన్నాడు, అమ్మ వీడు ఎంత కొనుక్కున్నాడు, వీడి దగ్గర ఎంత ధనం ఉంది అని లోపల ఏడుస్తూ ఉంటారన్నమాట అసూయతో. సో ఇలాంటి వాళ్ళతోనే ఇక్కడ భౌతిక ప్రపంచం అంతా కూడా నిండి ఉంది ఇలాంటి వ్యక్తులతో. సో ఈ యొక్క అంతేకాకుండా ఒక్కొక్కసారి మనము మన దగ్గర వాళ్ళు అనుకుంటాం, వాళ్ళతోనే మనం తిరుగుతున్నాము ఉంటున్నాము, బంధువులే అనుకోండి ఫ్రెండ్స్ అనుకోండి, అలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు మీ గురించి వ్యతిరేకంగానో బ్యాక్ బైటింగ్ అంటారు, మీ వెనకాల నెగిటివ్గా కామెంట్స్ చేయడం, మీ గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు. దీన్ని ఈ క్రికెట్ అనే ఒక రకమైన ప్రాణి కీటకం, సో అది చేసే శబ్దం వంటిది అంట, వినడానికి అంతగా బాగుండదు కానీ ఇలాంటి మీకు విన మీకు తెలుస్తాయి ఇలా మాట్లాడుకుంటున్నారు నా గురించి వెనకాల ఎవరో అని. సో ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు కూడా కృష్ణ భావనామృతంలోకి వచ్చినప్పుడు కూడా మీరు కృష్ణ భక్తి స్టార్ట్ చేశారనుకోండి, జపం చేయడం ఇస్కానికి రావడం భక్తులతో సాంగత్యం, కొంతమంది ఉంటారు మీ బంధువులు మీ పరివారం వాళ్ళు కూడా కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మిత్రులు కావచ్చు, మీ సన్నిహితులే, తట్టుకోలేకపోతారు. తట్టుకోలేక అనుచితమైన శబ్దాలు అనుచితమైన వాక్యాలు మీకు నచ్చనివి ఎన్నో మీరు వినాల్సి వస్తుంది వాళ్ళ ద్వారా. ఈ యొక్క భౌతిక ప్రపంచమే ఇటువంటి వ్యక్తులతో నిర్మించబడి ఉంది. అందుకని ప్రభుపాదులు వారు చాలాసార్లు అంటారు దిస్ మెటల్ వరల్డ్ ఈజ్ నాట్ ఫర్ ఎ జెంటిల్మెన్, ఒక మంచి వ్యక్తికి ఉండవలసిన ప్రదేశం కాదు ఇది, భక్తులు ఉండవలసిన డివోటీ ఉండవలసిన ప్రదేశం కాదు ఇది యాక్చువల్లీ. సో ఈ విధంగా అన్నమాట ఒక్కొక్కసారి ఇలా ఒక వ్యక్తి ఎంతో బాధ అనుభవించి ఒక్కొక్కసారి అతను పాపాత్ముల దగ్గరికి వెళ్తాడు సహాయం కోరి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను బాధలో ఉన్నాను అనేసి వెళ్ళే దగ్గరికి పాపాత్ముడి దగ్గరికి. కానీ ఆ పాపాత్ముడు ఆ పాపి వ్యక్తి ఆ దుర్మార్గుడికి అసలు బుద్ధే లేదు సరైన బుద్ధి, సో వాడు ఏం హెల్ప్ చేస్తాడు, వాడు మీకు ఏం హెల్ప్ చేయలేడు వ్యక్తికి. సో అప్పుడు ఆ జీవాత్మ ఇంకా ఎక్కువగా నిరుత్సాహంతో నిరాశపడి ఇంకా ఇలా నిరాశతో నిరుత్సాహంతో బాధలో ఇలా ఒక పాపాత్ముడి దగ్గరికి వెళ్ళడం లేకపోతే ఇలా సరైన వ్యక్తుల పాటు దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని గ్రహించకపోవడం ఆశ్రయాన్ని గ్రహించడం ప్రయత్నించడం తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం, దీన్నే ఇక్కడ ఎండమావి దగ్గరికి వెళ్ళి నీరు తాగడానికి వెళ్ళడానికి ప్రయత్నించడం వంటిది, అక్కడ నీరు దొరకవు. అలాగే ఇటువంటి పాపాత్ములు మీకు ఏమాత్రం సహాయం ఏమాత్రం ఆశ్రయం కల్పించలేరు, మీకు ఏమాత్రం మార్గదర్శనం చేయలేరు. సో అందుకనే ఆ వ్యక్తి ఆ జీవాత్మ బద్ధాత్మ ఇంకా ఎక్కువ కష్టాలు అనిపిస్తుంది, అయ్యో నేను ఈ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను వీడు ఎవరో నాకు హెల్ప్ చేస్తాడని, వాడు కూడా నన్ను దోచుకున్నాడు, వాడు కూడా నన్ను మోసం చేశాడు అనేసి ఇంకా ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు. సో అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా భక్తులు ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా కానీ వెళ్ళి భౌతికవాదులు కర్మిల దగ్గరికి వెళ్ళి, పాపాత్ముల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే భక్తి చేసుకోరు అభక్తుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మీ బాధలు చెప్పకూడదు. మీరు అలా బాధలు చెప్పుకున్నారంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. బయట వాళ్ళు ఎలాగో నాశనం అయిపోయింది, భక్తి మార్గంలో రాలేదంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోయినట్టు ఆల్రెడీ. కానీ భక్తి మార్గంలో వచ్చినాక కూడా ఇలాంటి తప్పు చేయకూడదు. దాని గురించి కూడా తర్వాత వస్తుంది, మనం చర్చించుకుందాం. క్వచిద్ విత్తయా సరితోభియాతి పరస్పరం చ లశతే నిరంధః ఆసాధ్య దావం క్వచిత్ అగ్నితప్తో నిర్విద్యతే క్వచ యక్షైర్హృతాశు. సో ఒక్కొక్కసారి ఈ బద్ధ జీవాత్మ షాలో రివర్ అంటే అది నీరు చాలా తక్కువగా ఉందట, ఎక్కువ లేవు అక్కడ నీళ్ళు, అందులో దూకేస్తుంది అన్నమాట. లేకపోతే సరైన తినడానికి తిండి లేక ఆహారం లేక ఒక్కొక్కసారి వెళ్ళేసి అడుక్కుంటాడు వ్యక్తి, అయ్యా నాకు దానం చేయి అని భిక్ష అడుక్కుంటాడు. కానీ కొంతమంది వ్యక్తులు భిక్ష ఇవ్వరు, అవునా, కొంతమందికి అలా దానం చేసే అలవాటు లేదు, సో వాళ్ళు దానం చేయరు. సో ఈ విధంగా ఆ వ్యక్తి రకరకాలుగా కష్టాలు అనుభవిస్తుంటాడు సంసారంలో. అప్పుడప్పుడు దీని సంసారాన్ని ఫారెస్ట్ ఫైర్, సంసార ధావ నులలీధలోక, సో ఒక ఫారెస్ట్ ఫైర్ అడవి మంటలతో పోలుస్తారనమాట. ఆ అడవి మంటల యొక్క హీట్, వేడిని తట్టుకోలేక బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఒక్కొక్కసారి ఆయన యొక్క ధనము సంపత్తి అంతా కూడా, అది తన ప్రాణానికి ఎంతో ప్రియమైనది. రాజులు పన్నుల పేరుతో వసూలు చేసుకొని మొత్తం హరించేస్తారు, తీసుకెళ్ళిపోతారు, దోచుకుంటారు. సో ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇక్కడ ఒక్కొక్కసారి ఇలాంటి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కోసం వెళ్తాము. అది ఎలాంటిదంటే నీరు లేని నదిలో దూకితే ఏమవుతుంది, మీ బొక్కలు విరుగుతాయి అంతే, అవునా, అంటే మీ కాళ్ళు చేతులు విరిగిపోతాయి. మీరు నదిలో దూకారు, ఆ నదిలో నీరు లేవనుకోండి, కింద పడితే బొక్కలు విరుగుతాయి. సో అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు హెల్ప్ కోసం అని, కానీ వాడు ఇచ్చేవాడు కాదు, హెల్ప్ చేసేవాడు కాదు, అప్పుడే మీకు అర్థమవుతుంది వాడు ఎటువంటి ఫ్రెండ్ అని. సో ఆ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఇలా సంసార దావనలు, ఇక్కడ మీరు ఎంతో ధనాన్ని సంపాదించారు కానీ గవర్నమెంట్ ట్యాక్స్ పేరుతో ఎంతో పర్సంటేజ్ మొత్తం ధనం అంతా దోచుకుంటుంది. సో ఇలా ట్యాక్సుల పేర్లతో గవర్నమెంట్ ఏజెంట్స్ మీ ధనాన్ని ఎంత ప్రయత్నించినా మీరు దాచుకోలేరు, వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో అందరు రకరకాలుగా కష్టాలు అనుభవిస్తారు. ఇంకా ఈ కలియుగంలో జనాలందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే కలౌ శూద్ర సంభవాత్, ఇంకా ఈ శూద్రులు ఏంటంటే ముఖ్యంగా వేరే వారి మీద ఆధారపడి జీవిస్తారు. ఇది అంత హై లైఫ్ కాదు భౌతికంగా కూడా, కానీ వీరు ఎందుకంటే వాళ్ళకి సామర్థ్యం లేదు సొంతంగా ఎలాగైతే జీవించడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, ఎలాగైతే బ్రాహ్మణులు క్షత్రియులు ఇంకా లేకపోతే వాళ్ళేమి ఇంకోరి మీద ఆధారపడి బతకరు. కానీ శూద్రులు ముఖ్యంగా వాళ్ళు ఇంకోరి మీద ఆధారపడి ఇంకొకరు సేవ చేసుకుంటే ముగ్గురికి, బ్రాహ్మణికి కానీ క్షత్రియుడు కానీ లేకపోతే వైశ్యుడికి కానీ, వాళ్ళు వాళ్ళకి శాలరీ ఏదో డబ్బు ఇస్తారు, ఆ విధంగా వాళ్ళు జీవన వ్యాపనం చేస్తూ ఉంటారు. సో ఈ కలియుగంలో ఏంటంటే ప్రతి ఒక్కరు శూద్రులే, ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరి మీద ఆధారపడి జీవించాలి, ఎందుకంటే కలవు శూద్ర సంభవత్. ఇంకా భాగవతంలో ఇక్కడ ఆ కలియుగంలో ఏం జరుగుతుందనే విషయాలు చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే సర్కారు ఉండే ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళు ఇలా పన్నుల పేర్లతో ప్రజల నుంచి బాగా డబ్బులు దోచుకుంటారు, వాళ్ళకు తక్కువ మేలు చేస్తారు. మామూలుగా మీ దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఆ ట్యాక్స్ని మళ్ళీ ప్రజల యొక్క సంక్షేమం కోసమే వినియోగించాలి. కానీ ఇప్పుడున్న సర్కారు గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కలియుగంలో మీరు దగ్గర నుంచి ఎంత పన్ను వసూలు చేస్తారో అంత పన్ను మళ్ళీ మీ పైన ఖర్చు పెట్టరు, మీ కోసం ఖర్చు పెట్టరు, ప్రజల కోసం కొంచెం మాత్రమే ఖర్చు పెడతారు. సో ఇది ఈక్వల్గా ఉండదు డిస్ట్రిబ్యూషన్. ఇంకా ఈ కలియుగంలో అనావృష్ట్యా వినంక్ష్యంతి దుర్భిక్ష కర పీడిత, జనాలు ఎటువంటి కష్టాలు అనుభవిస్తారంటే అనావృష్టి, అంటే వానలు లేక బాధలు కష్టాలు. ఇంకా వినాక్షంతి. సో ఈ విధంగా దుర్భిక్ష, ఇంకా కరపీడిత, ఈ విధంగా వానలు లేక రకరకాల కరువు కాటకాల ద్వారా ఆహారం లేక బాధపడతారు. దాని తర్వాత దానిపైన ఇంకా కరపీడిత, కర అంటే పన్ను, కరపీడిత, వాళ్ళు పీడిస్తారు, పీడించబడతారు గవర్నమెంట్ ద్వారా పన్ను వసూలు చేసేవాళ్ళు. సో ఇలా రకరకాల బాధలు తట్టుకోలేక పారిపోతారు జనాలు సిటీ నుంచి అడవిల్లోకి అని చెప్తున్నారు.
శూరైర్హితస్వ క్వచ నిర్విన్న చేత శోచన్ విముహ్యన్ ఉపయాతి కష్మలం క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్ట ప్రమోదతే నిర్వృతవన్ ముహూర్తం.
ఇంకేం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి చాలా శక్తివంతమైన వ్యక్తుల ద్వారా మనం ఓడిపోయి వాళ్ళ ముందు ఒక్కొక్కసారి జీవాత్మ అన్నీ కోల్పోతుంది. అప్పుడు ఇంకా ఎంతో బాధపడుతూ దుఃఖంలో మునిగిపోతుంది. అప్పుడప్పుడు ఆ దుఃఖంలో అప్పుడప్పుడు అచేతనం, స్పృహ కోల్పోయి పడిపోతాడు. అలాగే జీవుడు సమ్టైమ్స్ హీ ఇమాజిన్స్ ఎ గ్రేట్ పెలాషియల్ సిటీ, ఒక్కొక్కసారి ఊహించుకుంటాడు ఓ పెద్ద నగరం, ఆ నగరంలో పెద్ద బంగ్లా ఉంది, అక్కడ నా పరివారంతో పిల్లలతో ఎంతో చక్కగా రకరకాల ఐశ్వర్యాలని భోగిస్తూ నేను జీవిస్తున్నాను అని అలా ఊహించుకుంటూ ఉంటాడంటే స్వప్నంలో. ఈ విధంగా నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాననేసి అలా సంతుష్టిగా ఉంటాను ఆనందగాని అనుకుంటాడు. కానీ అది కొంచెం సమయం వరకే అలా ఉండగలుగుతాడు, ఎక్కువ సమయం ఉండలేడు. నిర్వతవన్ ముహూర్తం, ఓ ముహూర్తం అలా ఉంటాడు అంతే. దీన్ని గంధర్వపురం అంటారు. గంధర్వపురం అంటే బేసికలీ ఏంటంటే, మీరు ఆకాశంలో మేడ, మీరు ఆకాశంలో ఎప్పుడైనా పెద్ద బంగ్లా చూసారా? అది ఓన్లీ స్వప్నంలో చూసుంటారు. అసలైతే ఆకాశంలో ఎగురుతున్న మేడను చూడరు మీరు, బంగ్లాని చూడరు. అలా అనమాట, దీన్ని గంధర్వపురం అంటారు. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఈ యొక్క పెద్ద బంగ్లా కట్టుకున్నందులో ఎంతో ఆనందంగా ఉంటానని జీవించడానికి ప్రయత్నించి పెద్ద బంగ్లా కట్టుకుంటారు వ్యక్తులు, కానీ అందులో జీవించలేరు శాశ్వతంగా. ఎందుకంటే మృత్యువు సమయంలో వారిని అక్కడ నుంచి ఆ బంగ్లా నుంచి బయటకు రావాల్సిందే. మృత్యు సమయంలో మీరు బంగ్లాను వదిలేయాల్సిందే, మీరు ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నా. సో జీవితాంతం కష్టపడి బంగ్లా కట్టుకుంటారు. దాని తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ బంగ్లాలో ఉండి జీవిస్తారు, కొంచెం సమయం అంతే. మీరు ఒకవేళ పుట్టిందే పెద్ద బంగ్లాలో అయ్యి పెద్ద ధనవంతుల పరివారంలో అయినా సరే, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు జీవిస్తారు బంగ్లాలో అంతే కదా. మీ యొక్క జీవితకాలం చూసుకుంటే సమయకాలం కోట్ల కోట్ల సంవత్సరాల్లో ఈ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు లెక్కేయలేదు. చాలా తక్కువ సమయం, క్షణం కూడా లేదు, ముహూర్తం కూడా కాదు. సో చాలా తక్కువ సమయం జీవితకాలం ఆ యొక్క జీవుడు అలా భౌతిక ఆనందాన్ని భోగిస్తాడు అంతే. అందుకే దీన్ని పెద్దగా పట్టించుకోరు, ఇంత భౌతిక ఆనందం చాలా తక్కువ. ఓరే నన్ను సరే ఉంది కదా, నేను భౌతిక ఆనందం దొరుకుతుంది కదా, దొరుకుతుంది. కానీ ఇది ఎలాంటిదంటే, విద్యాపతి అని ఒక కవి ఇక్కడ రాశారు, భక్తుడు, ఎడారిలో ఒక చుక్క నీటి వంటిది. మీకు ఎడారిలో మీరు వెళ్తున్నారు, మీకు చాలా దాహం వేస్తుంది, ఒక్క చుక్క నీరు దొరికింది మీకు అంతే, మంచిదేనా? దానివల్ల మీ దాహం తీరుతుందా? అసలు ఏం జరుగుతుందంటే, ఆ ఒక్క చుక్క దేనికి లాభం లేదు, దేనికి పనికిరాదు. ఆ ఒక్క చుక్క నీటు మీ యొక్క నాలుగు మీద పడింది అనుకోండి, అలా అనిపిస్తుంది నా దాహం తీరిపోతుందని. కానీ అది ఎంతసేపు, దాని తర్వాత ఇంకా దాహం పెరిగిపోతుంది మీకు, కానీ మీ దాహం అనేది సంపూర్ణంగా తీరిపోదు. సో అలాంటిది అనమాట ఈ భౌతిక ఆనందం అనేది. అది చాలా తక్కువ సమయం ఉంటుంది అంతే, శాశ్వతమైనది కాదు. సో అందుకని ఎప్పటికీ కూడా మీ సంపూర్ణంగా మీ యొక్క దుఃఖాన్ని తొలగించలేదు, లేకపోతే మిమ్మల్ని సంతృప్తిపరచలేదు. సో అందుకే ఈ గానం రాస్తారు ఆయన విద్యాపతి గారు. తాటల సైకతే వారి బిందు సమ సుతమితరమణి సమాజే. సో అందుకనే ఇక్కడ మీకు ఏ భౌతిక సుఖం లభిస్తుందో అది మీ సంసారం ద్వారా, మీ పరివారం ద్వారా, సమాజం ద్వారా, బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా, ఇదంతా కూడా ఎడారిలో ఒక్క చుక్క నీటితో సమానం. ఒక్క చుక్క నీరు మీకు ఎడారిలో ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని రకాల సుఖాలు దానికనే ఎక్కువేం కాదు, అంతే ఒక్క చుక్క ఆనందం అంతే.
చలన్ క్వచిత్ కంటక శర్కరాంగ్రీర్ నఘారుక్షుర్విమనా ఇవాస్తి పదే పదేభ్యంతర వహ్నినార్దిత కౌటుంబిక కృత్యతి వైజనాయ.
ఒక్కొక్కసారి ఈ యొక్క మర్చెంట్ వ్యాపారవేత్త, ఈ వ్యాపారవేత్త ఆ అడవిలో పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తాడు, సరైన ఫుట్వేర్ అంటే చెప్పులు ధరించక. అప్పుడేమవుతుందంటే ఆ కొండ ఎక్కేటప్పుడు అక్కడ కొన్ని రాళ్ళు కుచ్చుకుంటాయి, లేకపోతే ఆ పర్వతం పైన కొన్ని ముళ్ళు కుచ్చుకుంటాయి, తద్వారా ఎంతో బాధ కలుగుతుంది. అలా ఒక్కొక్కసారి ఒక వ్యక్తి తన పరివారం పట్ల ఎంతో ఆసక్తి పెంచుకుంటాడు. ఒక్కొక్కసారి అతను ఆకలి తట్టుకోలేక, ఎందుకంటే అటువంటి ఆ దుఃఖపూరితమైన పరిస్థితుల్లో అతను ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్, పరివారం వారిపైనే తన క్రోధాన్ని ప్రదర్శిస్తాడు. అంటే ఇక్కడ మనకు చెప్పేది ఏంటంటే, ఒక పరివారాన్ని పెద్ద పర్వతంతో పోలుస్తున్నారన్నమాట. సో ఈ విధంగా పరివారంలో సుఖం అనేది 99% ఆఫ్ పాపులేషన్ ఈజ్ అన్హ్యాపీ ఇన్ ఫ్యామిలీ లైఫ్. సంసార జీవితంలో 99.9% మంది ఆనందంగా లేరంట. ముఖ్యంగా ఇది పాశ్చాత్య దేశంలో మీరు చూడొచ్చు, అక్కడ ఎంతోమంది వివాహం చేసుకుంటారు, వెంటనే డివోర్స్ చేసుకుంటారు. ఇప్పుడు డివోర్స్ రేట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందన్నమాట. ఈరోజు పెళ్లి చేసుకుంటారు, సంవత్సరంలోపే డివోర్స్. ఎందుకు అంటే ఏదో అసంతృప్తి, వాళ్ళు ఆనందంగా లేరనే కదా దాని అర్థం. ఒకవేళ ఆనందంగా ఉంటే ఎందుకు డివోర్స్ చేసుకుంటారు, సంతృప్తి చెంది ఉంటారు ఎందుకు డివోర్స్ చేసుకుంటారు. ఇప్పుడు ఇండియాలోకి మీరు చూస్తున్నారు చాలామంది డివోర్స్ చేసుకుంటున్నారు. ప్రభుపాల ద్వారా రాసినప్పుడు ఇండియాలో తక్కువ డివోర్స్ జరిగేవి, ఇప్పుడు ఇండియాలో కూడా, ఎందుకంటే మొత్తం వెస్టర్న్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ కల్చర్, కార్పొరేట్ జాబ్స్ ఇవన్నీ చేసి, సో వెస్టర్న్ లైఫ్ స్టైల్ని స్వీకరించాము, వారిలాగానే మనం దుస్తుల్ని ధరిస్తున్నాము, వాళ్ళ వంటి ఆహారాన్ని మనం సేవిస్తున్నాము, వాళ్ళ కల్చర్ని మనం స్వీకరించాము. సో తద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మాకు దాంతోపాటు వ్రై ప్రొడక్ట్ అన్నమాట, దాంతోపాటు ఫ్రీ గిఫ్ట్. సో డివోర్సులు కూడా అక్కడ నుంచి మనకు కూడా ఇప్పుడు భారతదేశంలో కూడా చాలామంది డివోర్సులు ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. వివాహం అయిపోతుంది, ఒకటో రెండో మూడో కొన్ని సంవత్సరాలు డివోర్స్, అది ఎవరైనా సరే జరుగుతుంది. ఇంకా పిల్లల పరిస్థితి ఇంకా దారుణం. ఇలా తల్లిదండ్రులు డివోర్స్ తీసుకుంటారు, ఇంకా పిల్లలకి ఇంకా రకరకాల కష్టాలు దాని ద్వారా. సో సరైన వాళ్ళకి సంరక్షణ కానీ పెంపకం కానీ కలగడం లేదు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసుకుంటారు, సో పిల్లలు బలైపోతారు అందులో తల్లిదండ్రుల యొక్క స్వార్థంలో. సో స్వార్థపూరితమైన జీవితంలో ఇలా డివోర్స్ తప్పదు. ఎందుకంటే ఎక్కడిక్కడ చెప్తున్నారు, అందుకనే ఎవ్రీ వన్ ఈజ్ బికమింగ్ సెల్ఫ్ సెంటర్డ్ బికాస్ దట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్. భౌతిక నియమమేటువంటిది, ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో వారందరూ, చాలామంది కర్ములు సెల్ఫ్ సెంటర్డ్ అన్నమాట. నాకు ఎలా ఆనందం కలుగుతుంది, నేను ఎలా భోగించగలను, దాని గురించి ఆలోచిస్తుంటా. ఓ ఈ స్త్రీ, ఈ పురుషుడు నాకు ఇంకా ఆనందాన్ని, కావాల్సినంత ఆనందాన్ని ఇవ్వట్లేదు, నాకు అనుకున్న విధంగా ఆనందం లభించట్లేదు ఈ వ్యక్తి ద్వారా, ఈ వ్యక్తితో భోగించడం ద్వారా, వీడు కాకపోతే ఇంకొకరు, ఈమె కాకపోతే ఇంకొక ఆమె, సో ఇంకొకరి ద్వారా నాకు ఎక్కువ ఆనందం లభిస్తుందేమో అని ఇక్కడికి డివోర్స్ ఇచ్చేయడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, అలా పార్ట్నర్స్ చేంజ్ చేసుకుంటే వెతుక్కుంటున్నారు అదే భౌతిక ఆనందం కోసం. కానీ ఎంత వెతికినా, ఎన్ని పార్ట్నర్స్ చేంజ్ చేసినా కానీ అసలైన సుఖం భౌతిక ప్రపంచంలోనే లేదు. సో దానివల్ల మీకు ఎన్నో కష్టాలు దుఃఖాలే వస్తాయి. కానీ ఎందుకంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లం, ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. అవునా, ఒక డివోర్స్ అయిందంటే ఆ వ్యక్తి ఎంతో మానసిక ఒత్తిడి నుంచి అనుభవించాల్సింది. సో అందుకనే ఇలా మన వర్ణాశ్రమంలో చెప్పారు, పంచశోర్ధ్వం వనం వ్రజేత్. 50 సంవత్సరాలు వచ్చాయండి, ఇంకా వైండప్ చేసుకోండి, వనానికి వెళ్ళండి, ఇంకా ఫ్యామిలీ లైఫ్ని కొంచెం టైట్ చేసుకోండి, ఇంకా రిలేషన్స్ని కట్ చేసుకోండి, ఇంకా సంపూర్ణంగా వనానికి వెళ్ళి భగవంతుడికి భక్తి చేసుకోండి. సో ప్రహ్లాద్ మహారాజు అందుకే అన్నారు, తత్సాధు మన్యే సురవర్య దేహినాం సదా సముద్విగ్న ధియామ సద్గ్రహాత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్ధరిమాశ్రయేత. ఏం చెప్తున్నారు ప్రహ్లాద్ మహారాజు, ఆయన ఏమంటున్నారంటే, ఎవరు చెప్తున్నారు తెలుసా, ఇది హిరణ్యకశిపుడికి తన తండ్రికే చెప్తున్నారు, ఈ అసద్గ్రహాన్ని స్వీకరించావు, ఇది గృహం అందకూపం, ఇది ఇది సరే అసలైన ఇల్లు కాదు మంది, ఇది అందకూపము. అందకూపం అంటే బ్లైండ్ వెల్, దీంట్లో ఒక్కసారి లోపలికి వెళ్తే అంతే సంగతులు. సో దీని నుంచి బయటపడు, వెళ్ళు వనానికి, వనానికి వెళ్ళి హరిని ఆశ్రయించు, హరిమాశ్రయత. ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపుడికి చెప్తాడు. హిరణ్యకృష్ణుడు అడిగినప్పుడు ఏం నేర్చుకున్నాను నాన్న నువ్వు గురుకుల్లో అంటే, ఇదే నేను నేర్చుకున్నాను నాన్న, నువ్వు ఇక్కడ ఉండడం కాదు, ఇలా ఉండి భోగించడం కాదు, ఈ అసద్గృహము, ఇది అందకూపం వంటిది, దీన్ని వదిలి త్యాగం చేసి వనానికి వెళ్ళి హరిని ఆశ్రయించు. సో అందుకనే మరి ఇప్పుడు ఇలా వనాన్ని వెళ్ళే ఉద్దేశం ఏంటంటే హరిని ఆశ్రయించడానికి వనానికి వెళ్ళే ఉద్దేశం. సో అంటే బృందావనం, అటువంటి వనాలకు వెళ్ళాలి. బృందావనంకి వెళ్ళి అక్కడ మీకు భగవంతుడు కృష్ణుడు మేము ఆశ్రయించి భక్తి చేసుకోవచ్చు. అందుకనే ప్రభుపాల ద్వారా అంటున్నారు, మేము ఇక్కడ కృష్ణ బలరాం మందిరాన్ని నిర్మిస్తున్నాము, మీరందరూ ఇక్కడ వచ్చి బృందావనానికి కృష్ణ బలరాం మందిర్లో ఉండొచ్చు. అందుకే ఈ ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృత సంఘం మందిరాల్ని స్థాపించేది, సెంట్రల్ని స్థాపించేది ఉద్దేశం ఏంటి, ఇది ఒక సొసైటీ సంఘం, ఇక్కడ ఇలా ఎవరైతే భక్తి చేసుకోవాలి సంపూర్ణంగా జీవితంలో అనుకునేవారు ఇక్కడికి వచ్చి నివసించవచ్చు. అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం రండి. ఇప్పుడు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, తాత్పర్యంలో రాస్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా మీరందరూ రావచ్చు, మీరు అనుకోవచ్చు. అందుకనే ప్రభుపాల ద్వారా అంట, అందరూ రండి, మీరు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదించండి, ఇక్కడ ఉన్న అసలైన ఆనందాన్ని అనుభవించండి. సో ఇక్కడ ఉన్న అసలైన జీవితం, అసలైన ఆనందం బయట లేదు. ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకా ప్రభుపాల ద్వారా అన్నారు, ఇస్కాన్ మందిరాలన్నీ కూడా ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి అభిన్నం. సో మీరు ఆధ్యాత్మిక జీవితం యొక్క అసలైన ఆనందాన్ని అనుభవించాలనుకుంటే మీరు భగవంతుడి ఆశ్రయానికి, భగవంతుడు ఉండే ఈ మందిరానికి రావచ్చు. అంటే ఇలా మీ బాధ్యతల్ని ముగించుకొని సంపూర్ణంగా భగవంతుడికి, భగవంతుడి సేవకి మీరు జీవితాన్ని అంకితం చేయండి. లేదంటే ఫోర్స్, బై ఫోర్స్ ఇలా డివోర్స్ రూపంలో ఎలాగో విడిపోవాలి. అలా డివోర్స్ తీసుకొని విడిపోవాలని ఎంతో బాధ, అంత బాధలు అనుభవించి, అన్ని కష్టాలు అనుభవించి డివోర్సులు తీసుకొని బలవంతంగా విడిపోయే కన్నా మీరే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా ఫ్యామిలీ నుంచి డివోర్స్ ద్వారా వెళ్ళిపోతే ఎంతో బాధ కలుగుతుంది, ఫోర్స్డ్ సపరేషన్, దానివల్ల ఎవ్వరు సుఖంగా ఉండలేరు. అందుకనే మనకు వైదిక సిస్టంలో ఏం చెప్పారంటే, వైదిక పద్ధతిలో మన సభ్యత ఏంటంటే, ఓకే టైం అయిపోయింది, ఇప్పుడు 50 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు వైండప్ చేసుకోవాలి, ఇంకా సంపూర్ణంగా వనానికి. ఇప్పుడు మన ఈ కాలంలో కలియుగంలో ప్రభుపాల ద్వారా అంటే మీరు వనం వెళ్లాల్సిన అవసరం లేదు, ఇస్కాన్ మందిరానికి వచ్చేయచ్చు. ఇస్కాన్ మందిరంలో వచ్చేసి అక్కడే మీరు భగవంతుడికి సేవ చేసుకొని జీవితాంతం గడిపేయచ్చు. సో తద్వారా మీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అందుకే ఇస్కాన్ మందిరాన్ని మేము నిర్మించామని చెప్తున్నారు. దష్ట స్మశేతే క్వచ దండ శూకైర్ అందోందకూపే పతితస్తమిశ్రీ. సో ఇక్కడ బద్ధ జీవాత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి ఈ అడవి భౌతిక ప్రపంచాన్ని అడవితో పోలుస్తున్నారు, ఈ అడవి భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి పైథాన్ అనే ఒక కుండ చిలువ అంటారు కదా, పైథాన్ని ద్వారా పైథాన్ ఒక్కొక్కసారి మింగేస్తుంది అడవిలో కొండ చిలువ, లేకపోతే ఆ కొండ చిలువ మిమ్మల్ని మొత్తం పిండేస్తుంది, ఇప్పుడు మొత్తం ముక్కలు ముక్కలు చేసేస్తుంది. ఆ విధంగా ఒక్కొక్కసారి వ్యక్తి ఆ అడవిలో చచ్చిపోయే పరిస్థితులకు వచ్చేస్తాడు, లేకపోతే చేతన అంతా కోల్పోయి, స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఆ సమయంలో ఒక్కొక్కసారి రకరకమైన విషపూరితమైన సర్పాలు కాటేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆ వ్యక్తి అలా చేతనంతా సరిగ్గా లేక ఈ అంధకూపంలోనే పడిపోయి, ఇంకా ఆ అంధకూపంలో పడిపోయాడంటే ఇంకా అతనికి ఆ అంధకూపం నుంచి బయటపడే మార్గం లేదు, బతికి బయటపడే ప్రసక్తి లేదు. సో అందులోని జీవితం అంతా అంటే నరకపూరితం అయిపోతుంది. అందుకని భక్తి వినోద్ ఠాకూర్ మనకు రాస్తున్నారన్నమాట. దానికన్నా ముందు యా అంటే ఇలా చేతన అచేతనంగా ఉండడం అంటే మాయ ఒడిలో సంపూర్ణంగా నిద్రించిపోవడం. భక్తి వినోద్ ఠాకూర్ రాసిన కోట నిద్ర జావో మాయా పిశాచిరకులే, పిశాచి మాయ పిశాచి, మాయా పిశాచి ఒళ్ళో పండుకున్నావు నువ్వు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు లేబు అనేసి భక్తి వినోద్ ఠాకూర్ రాస్తున్నారు. సో అందరికీ జనాల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జనాలకు అర్థం కావట్లేదు. బయట ఉన్న వాళ్ళకి ఎవరైతే భక్తులు కాదు అభక్తులు వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు మేము మాయా అనే పిశాచి ఒడిలో పడుకొని ఉన్నాము, నిద్రిస్తూ ఉన్నాము అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అందుకని వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక జ్ఞానం అసలే లేదు. చైతన్య మహాప్రభువులు అంటున్నారు, ఏనేచి ఔషధి మాయా నాశిబారలాగి హరినామ మహామంత్ర లావో తుమి మాగి. ఏనేచి ఔషధి మాయా నాశిబారలాగి, నేను ఒక ఔషధాన్ని తీసుకొచ్చానయ్యా, ఈ మాయనంతా ఫినిష్ చేసేసే ఔషధం తీసుకొచ్చాను. ఏంటది? హరినామ మహామంత్ర, హరినామ మహామంత్రం లావో తుమి మాగి తీసుకొని నా దగ్గర నుంచి అడిగి, నేను నీకోసం హరే కృష్ణ మహామంత్రం అనే ఔషధాన్ని తీసుకొచ్చాను, దీన్ని నువ్వు తీసుకొని నా దగ్గర నుంచి అడిగి తీసుకొని ఈ యొక్క మాయని నశించేసే, మాయనంతా తీసేసి మాయనంతా తొలగించేయచ్చు దీని ద్వారా. సో నెక్స్ట్ శ్లోకం, 10వ నంబర్ శ్లోకం. కరిహి స్మచిత్ క్షుద్ర రసాన్ విచిన్వం తన్మక్షికాభిర్వ్యతితో విమాన తత్రాతిక్రచ్రాత్ ప్రతిలబ్ధమానో బలాద్ విలుంపంత్యతతం తతోన్యి. సో ఇంకా చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే, సో నేను అనుకున్నాను ఈరోజు మొత్తం 26 శ్లోకాలు అయిపోతాయేమో అనుకున్నాను, కానీ అయ్యే పరిస్థితిలో అనిపించట్లేదు నాకు. సో ఈరోజు రేపు కూడా మనం కంటిన్యూ చేద్దాం ఈ చాప్టర్ని. సో ఈరోజు చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు చేసి మిగతాది రేపు కంటిన్యూ చేద్దామంట, ఎందుకంటే 26 శ్లోకాస్లో ఇంకా చాలా ఉన్నాయి, మేబీ ఒక 10 శ్లోకాలు చూద్దామంట ఇంకా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి ఈ యొక్క తుచ్ఛమైన మైథున సుఖం పొందడానికి చాలా తక్కువ ఉంటుంది ఇలా ఆనందం. ఆ ఆనందాన్ని పొందడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఇలా వేశ్య స్త్రీ అంటే సరైన స్త్రీ కాదనమాట, వేరే స్త్రీ వెనకాల పడతాడు. ఇలా జీవుడు అలా వేరే స్త్రీ వెనకాల పడినప్పుడు ఆ స్త్రీ యొక్క కుటుంబ వాసులు కానీ ఆ స్త్రీ యొక్క బంధువులు కానీ ఈయన్ని తిడతారు, కొడతారు, పట్టుకుంటారు, అవమానిస్తారు, అపమానిస్తారు. ఇది ఎలాంటిదంటే, ఒక వ్యక్తి తేనెను కోరుకొని తేనె తాగాలనే ఆశతో ఎక్కడైతే తేనె పట్టు అది ఉంటుంది కదా హనీకోమ్, ఎక్కడైతే తేనెటీగలో తయారు చేసుకునే ఇల్లు ఉంటుంది అందులో ఉంటుంది తేనె, అక్కడికి వెళ్ళి ఆ తేనె తాగాలనుకుంటే అక్కడ ఉన్న తేనెటీగలు కుడతాయి కదా, అలాంటిదన్నమాట. సో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చాలా డబ్బులు ఖర్చు పెట్టేసి ఒక వ్యక్తి ఏ స్త్రీని భోగించాలనుకునే ఉద్దేశంతో చాలా డబ్బులు ఖర్చు పెట్టి కూడా స్త్రీని భోగించడానికి స్త్రీని పొందుతాడు. కానీ ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఆ స్త్రీ మళ్ళీ ఇంకోటి మంచి ఆఫర్ ఇస్తే లేకపోతే ఇంకో కూడా ఆ స్త్రీని తీసుకొని వెళ్ళిపోతాడు, కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతాడు. సో ఇంకో అలాంటి వ్యక్తి. సో ఇలాంటిది జరుగుతూ ఉంటుందన్నమాట జనాలు. ఒక స్త్రీ ద్వారా ఆనందం దొరకట్లేదని ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. సో ఆ స్త్రీని ఎలాగో పొందుతాడు చాలా కష్టపడి, చాలా డబ్బులు ఖర్చు పెట్టి, కానీ ఆ స్త్రీ వీడిని వదిలి ఇంకోటితో వెళ్ళిపోతుంది, లేచిపోతుంది. ఎవరైనా ఇంకా మంచి ఆఫర్ ఇస్తే లేకపోతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ స్త్రీకి. సో ఇలాంటి వేశ్య స్త్రీలు వెనకాల వ్యక్తి ఒక స్త్రీ తర్వాత ఇంకో స్త్రీ వెనకాల పడి అలా ఆనందం దొరుకుతుంది అనే ఆరాటంతో ఎన్నో రకాల దుఃఖాలని కష్టాలను అనుభవిస్తాడు. సో ఇలాంటిది ఈ భౌతిక ప్రపంచంలో అనంతకాలం నుంచి నడుస్తూనే ఉంది, ఇది కొత్త విషయం కాదు. ఇది రకరకాలుగా జరుగుతుంది, లీగల్గా ఇల్లీగల్గా ఏదో ఒక విధంగా. అందుకనే కృష్ణ భావనామృత సంఘంలో మన నాలుగు నియమాల్లో ఒక నియమం ఉంది ఇంపార్టెంట్, ఏంటంటే అది అవైద్య స్త్రీ సంఘం. అందుకనే ఒకరి భార్యతో తప్ప ఇంకా ఎవరితోనూ కూడా మైథునంలో పాల్గొనకూడదు. సో ఒక భార్య అయితే తన భర్తతో తప్ప ఇంకా ఏ వ్యక్తితో కూడా మైథునంలో పాల్గొనకూడదు. ఇది అవైద్య స్త్రీ సంఘం. ఇల్లిసిట్ సెక్స్ అనేది ఒక నియమము, అందరూ పాటించాలి ఇస్కాన్లో ఉన్నవాళ్ళు, అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో ఉన్న భక్తులందరికీ. సో తద్వారా ఈ రకరకాల కష్టాలు ఏవైతే ఉత్పన్నమవుతున్నాయో అన్నిటి నుంచి కూడా మనకి ముక్తి లభిస్తుంది. అంతేనా? ఎందుకంటే ఇలా ఒకరు మీ భార్యను వదిలేసి ఇంకొకరు భార్యను కిడ్నాప్ చేసుకుని వెళ్ళడం, దీనివల్ల సమాజంలో చాలా అల్లకల్లోలం, పరివారంలో అనేక రకమైన ప్రాబ్లమ్స్ సృష్టించబడతాయి. సో ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట, అది ఇక్కడ చెప్తున్నారు. కుచిచ్చ సీతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుమనీష ఆస్తి క్వచిన్మితో విపనన్యచ్చ కించిత్ విద్వేషమృచ్ఛత్యుత విత్త శాత్యాత్. ఒక్కొక్కసారి జీవాత్మ రకరకాల భౌతిక సమస్యలు, అంటే ఎక్కువగా చలి, లేకపోతే అతిగా వేడి, అతిగా గాలి, లేకపోతే అతిగా వాన, ఇవన్నిటిని ఎలా అధిగమించాలని ప్రయత్నం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే సరిగ్గా చేయలేకపోతుందో, చేయలేకపోతాడు జీవుడు, అప్పుడు దుఃఖానికి లోనవుతాడు. అప్పుడప్పుడు ఒక వ్యక్తి ఇలా అతను వ్యవసాయం లేకపోతే వ్యాపారం చేస్తున్నాడు, ఆ వ్యాపారంలో ఎవరో ఒకరు ఆయన్ని మోసం చేస్తాడు, ఆ తద్వారా ఆ మోసం చేయడం ద్వారా ఒకరినొకరు మోసం చేసుకోవడం వల్ల ఒకరికొకరు శత్రువులుగా మారిపోతారు. ఈరోజు ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఎవడో ఒకరిని మోసం చేశాడు అనుకోండి, వాళ్ళిద్దరు శత్రువులుగా మారిపోతారు. ఈ భౌతిక ప్రపంచంలో ఇలాగే శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది, ఒకరినొకరు మోసగించుకుంటూ ఉంటారు. ఇదే భౌతిక ప్రపంచం. స్వాగతం ఈ భౌతిక ప్రపంచానికి. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచంలో ఈ సమస్య నుంచి బయటపడడానికి కృష్ణ భావనామృత సంఘం ఇస్కాన్, అంతర్జాతీయ కృష్ణ భావనామృతం సంఘం ఇస్కాన్, ఈ కృష్ణ కాన్షియస్నెస్ మూమెంట్ ఈ సంస్థను, ఈ సంఘాన్ని ఎందుకు క్రియేట్ చేశారంటే ఇటువంటి యొక్క శత్రుత్వ ద్వేష భావనతో కూడుకున్న వ్యక్తుల నుంచి ముక్తి లభించి ఇక్కడ అందరూ కూడా భక్తులు, సాధువులు, సత్సంగం, ఇక్కడ వాళ్ళందరూ కూడా అలాంటి ద్వేషం, అసూయ, అటువంటి మోసం లేని వాతావరణాన్ని సృష్టించడానికి ఇది మా యొక్క ప్రయత్నం. సో అదే ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు, అటువంటి మంచి వాతావరణం, వైకుంఠ వాతావరణాన్ని నెలకొల్పాలన్నదే ఇస్కాన్ మందిరాల యొక్క లక్ష్యం. సో అందరూ అందుకనే ఈ యొక్క కృష్ణ భావనామృతంలో రావాలి, కృష్ణ భావనామృతం అయి ఉండాలి. తద్వారా ఈ ఒక మంచి సంఘాన్ని మనమే క్రియేట్ చేయాలి, దానికి మనం సరైన భక్తులుగా మారి, సరైన భక్తిని అనుసరించి, భక్తుల సాంగత్యంలో సరిగ్గా వ్యవహరించి, అప్పుడు ఒక మంచి ఆదర్శపూరితమైన ఒక సమాజాన్ని, సంఘాన్ని, కృష్ణ భావనామృత సంఘాన్ని సృష్టించే బాధ్యత ఎవరిదంటే మీది, మాది, నాది, మీది, ఎవరో కాదు. చాలామంది కామెంట్ బాగా చేస్తారు, ఇస్కాన్లో కూడా ఇది ఉంది, మందిరంలో కూడా ఇలా ఉన్నాయి, ఎవరు మందిరంలో, మీరే, మందిరం అంటే గొడవలు కాదు, మీరే, మీరు ఎలా ఉన్నారో మందిరం అలా ఉంటుంది, మందిరం ఎలా ఉండాలనుకుంటున్నారో మీరు అలా ఉండాలి, బాగుండాలి మందిరంలో వాతావరణం అంటే మీరు బాగా వ్యవహరించాలి, మీరు బాగా ఉండాలి. సో మీరు బాగా సేవ చేయాలి, మీరు బాగా భక్తి చేయాలి, మీరు బాగా సాధన చేయాలి, మీరు బాగా భజన కీర్తన చేయాలి, సో మీరు భగవంతుని బాగా ఆరాధించాలి. సో అప్పుడు అందరూ అలా అనుకుంటే, అందరూ అలా చేస్తే, సరైన వైష్ణవ ఆచరణ, సరైన పద్ధతి అందరూ అనుసరిస్తే, అప్పుడు మనం ఎలా అనుకుంటున్నామో అలాంటి వాతావరణాన్ని మనం సృష్టించాలి. ఎవడో సృష్టిస్తే నేను అప్పుడు వెళ్తాను చేతులు ఊపుకుంటూ, కాదు, మీరు వెళ్ళాలి, మీరే ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతం చేయాలి. ఎవరో చేస్తారని కాదు, మీరే చేయాలి. అదే ఇక్కడ ప్రభుపాల గారు కోరుకునేది. సో ప్రతి ఒక్కరు కృష్ణ భావనామృతంలోకి వచ్చేస్తారు, బయట ఉన్న వాళ్ళని కోరుకోలేము మనం, కానీ ఎవరికి వీలైతే వాళ్ళు, ఎంత వీలైతే వాళ్ళు మనము భక్తి ఎవరైతే ఆల్రెడీ భక్తి మార్గానికి వచ్చేసారో వాళ్ళు సరైన ఒక ఆదర్శపూరితమైన సంఘాన్ని, సత్సంగాన్ని మనం సృష్టిస్తే, ఒకవేళ అది మన బాధ్యత, ఎవరైతే ఆల్రెడీ భక్తి మార్గంలోకి వచ్చారో ఇది వాళ్ళ బాధ్యత. సో సరైన ఒక వాతావరణాన్ని మనం సృష్టిస్తే, ఆ మంచి వాతావరణంలోకి ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాళ్ళు ఆకర్షితులైపోతారు. అరే భక్తుల సాంగత్యం ఎంత బాగుంది, బయట వాళ్ళ సాంగత్యం బాగోలేదు అని వాళ్ళకు అనిపించాలి. అది మన సక్సెస్. అప్పుడు మనం నిజంగా సరిగ్గా భక్తి చేస్తున్నట్టు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి మన సాంగత్యం చూసి, లేకపోతే మన భక్తుల సాంగత్యం చూసి, వావ్ నేను వీరితోనే ఉండాలనుకుంటున్నాను, వీరితోనే ఉండి భక్తి చేసుకోవాలనుకుంటున్నాను, అది అసలైన ప్రచారం, అది అసలైన గొప్ప ప్రచారం. సో అలాంటి సాంగత్యాన్ని, అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి మనం ప్రయత్నించాలి. ఇది మన బాధ్యత. ప్రభుపాల ద్వారా మనకిచ్చిన బాధ్యత ఇది. అందుకని ప్రభుపాల ద్వారా అన్నారు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే, మీరు నిజంగా నన్ను సంతృప్తిపరచాలనుకుంటే, మీరు ఎంత చక్కగా ఐకమత్యంగా ఒకరితో ఒకరు, ఒక భక్తుడితో ఒకరు సహకరించుకొని భక్తి చేసుకుంటారో అంత బాగా నన్ను ప్రసన్నులు చేస్తారని చెప్పారు. ఎందుకంటే అది అసలైన ప్రచారం. ఎందుకంటే మీరు పెద్ద లెక్చర్ ఇచ్చేసారనుకోండి, ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీ మందిరానికి వచ్చాడు, లేకపోతే మీ సాంగత్యానికి వచ్చాడు, కానీ మీరు సరిగ్గా 4 నియమాలు పాటించట్లేదు, మీరే సాధన చేయట్లేదు, సరిగ్గా సేవ చేయట్లేదు, లేకపోతే మీరే రకరకాల చెడు వ్యవహారం ఉంది, అప్పుడు ఆ వ్యక్తి ఎందుకు భక్తి చేసుకుంటాడు, ఎందుకు భక్తుల సాంగత్యంలో ఉంటాడు, వెళ్ళిపోతాడు. అవునా? సో అందుకనే ఇక్కడ ప్రభుపాల ద్వారా అంటున్నారు, అలాంటి సరైన వాతావరణాన్ని, వైకుంఠ వాతావరణాన్ని, ఎక్కడైతే ఒకరినొకరిని ద్వేషించుకోవడం, ఎక్కడైతే ఒకరినొకరు మోసం చేసుకోవడం అనేది ఉండదో, అటువంటి మంచి వాతావరణాన్ని, వైకుంఠ వాతావరణాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించే బాధ్యత మనదే. అదే ఇస్కాన్ యొక్క ముఖ్యమైన కర్తవ్యం అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ. సో ఇక్కడే నేను ఈరోజు ఒక చర్చను ముగిస్తాను. సో 11వ శ్లోకం వరకే చర్చించుకోగలిగాము. సో 12 నుంచి మిగతా శ్లోకాలు రేపు చర్చించుకుంటాను. సో అందరికీ ధన్యవాదాలు. చాలా ఓపికగా విన్నందుకు హరే కృష్ణ. శిల ప్రభుపాదకి చై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ చై, సమవేత గౌరభక్త వృంది కీ చై, నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరి హరి బోలు.